దేవుని వాక్యం చూద్దాం. దినవృత్తాంతాలు ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39 నుంచి 42 వరకు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39 నుంచి 42 వరకు. ఇదిగో, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతు నిందించువాడును బ్రతికించువాడును నేనే. గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. నేను తలతలలాడు నా ఖడ్గము నోరి, నా చేత న్యాయమును పట్టుకుని ఎడల శత్రువులకు ప్రతీకారము కలగజేసేదను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదను. రక్తము చేత నా బాణములను మత్తెల్ల చేసేదను, చంపబడిన వారి రక్తమును చెరపట్టబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణం చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తము తన ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ఏకీభవించండి. పరిశుద్ధ్రువైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, పరిపూర్ణమైన దేవ, మీకు కృతజ్ఞత స్థుతులు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభు, మీరు సర్వశక్తిమంతుడై ఉన్నారు, మీరు ప్రేమస్వరూపై ఉన్నారు, ప్రేమయ్య ఉన్నారు దేవ. మీ మంచితనం అంతటిని బట్టి, మీ నమ్మకత్వం అంతటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రభు. గత వారం మీ ప్రేమను మేము తలపోసుకొని ఎంతగానో స్తుతించాం. ఈ వారం మరలా ఈ బైబిల్ స్టడీ కొరకై మీ పాదాలు దగ్గరకొచ్చాం. నాకు మాకు ఆశీర్వాదకరంగా ఈ ఉదయకాలపు వాక్య ధ్యాన సమయాన్ని మీరు ఉంచండి. ఆశతో వచ్చిన ప్రియులందరినీ బలపరచండి. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న చిత్తూరు సహవాసాన్ని బలపరచండి. దాసురాలు జెస్సిక మీద, తన తండ్రి మీద, దేవుడి గారి మీద కనికరపడండి. ప్రభు మీకు వందన, మీ కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాం. మరొకసారి మీరు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి, ఈ దినం 27వ తేదీని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు ఆ సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, వచ్చిన వారికే స్తోత్రాలు, రావాల్సిన వారిని నడిపించమని కూడా వేడుకుంటూ, 7:30 జరుగుతా ఉన్న ఆ లీడర్స్ రివ్యూ లో కూడా మీ తల్లి తోడుగా ఉంచి, ప్రభు నాయకులు బలపడినట్లుగా మీరు సహాయం చేయండి. మధ్యాహ్నం స్త్రీల సెంటర్ కాన్ఫరెన్స్ లో కూడా మీ సన్నిధిని కోరుకుంటూ, ఈ దినం కొరకే దాచి ఉంచిన మేరులను ప్రభు మేము అనుభవించినట్లుగా, అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేయమని, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ ఈ ఉదయకాలపు బైబిల్ స్టడీకి మరొకసారి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం లాస్ట్ వీక్ గాడ్స్ నేచర్ లో భాగంగా లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం గాడ్ ఈజ్ లవ్. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఇది బాగా ఎరిగిన సత్యం, బాగా మన ఇష్టపడుతున్న సత్యం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎందుకు మనం దేవుని ప్రేమ కొరకు మాట్లాడుకున్నప్పుడు, ధ్యానించినప్పుడు చాలా సంతోషపడతాం, చాలా ఆనందిస్తాం. పాటలు కూడా చాలా పాటలు రాసేసుకున్నాం దేవుడి ప్రేమ కోసం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమ అన్న మాటలు ఉన్నాయి. ప్రేమ, కనికరం, చాలి, మంచితనం, అవన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ప్రేమామయుడు మాత్రమే. ఇక ఆయన కోపం రాదు, ఆయన కోపగించుకోడు అని బైబిల్ చెప్పట్లా, బైబిల్ చెప్పట్లా. కాబట్టి మాట్లాడాల్సి వస్తే ఒక భక్తుడు లాగా అన్నాడు, బైబిల్లో దేవుడు ప్రేమ, దేవుడు రోషం, కోపం అన్న మాటలు దగ్గర పెట్టి చూస్తే ప్రేమ కంటే ఎక్కువగా కోపం కోసం బైబిల్ చెప్పింది అని అన్నాడు. నాకు ఆ స్టేట్మెంట్ దగ్గర కొంచెం విచిత్రం అనిపించింది, కానీ వాస్తవానికి అదే నిజం. ప్రేమ ఓవర్ ఎంఫసైజ్ చేయబడుతున్నప్పుడు, ప్రేమ కొరకు అతిగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడంటే భయం లేకుండా పోతుంది, దేవుడంటే లెక్క లేకుండా పోతుంది, చులకన అయిపోతాడు. కానీ బైబిల్ గ్రంథం దేవుణ్ణి ప్రేమామయుడిగా మాత్రమే కాక దేవుణ్ణి సంపూర్ణుడుగా బైబిల్ గ్రంథం చూపించింది. ఆ సంపూర్ణతలో న్యాయవంతుడు, పరిశుద్ధుడు, పాపాన్ని సహించలేడు, పాపిని శిక్షించకుండా వదిలిపెట్టడు. అది గాడ్స్ నేచర్, అది గాడ్స్ నేచర్. మనం చదివిన వాక్య భాగంలో ఆ పదాలన్నీ కనబడతా ఉన్నాయి. ద్వితీయ ఉపదేశకాండం 32:39 నుంచి ఆయన మాట్లాడుతున్న మాటలు మనకు అర్థమవ్వాలి, ఆయన మాట్లాడుతున్న మాటలు మనకు అర్థమవ్వాలి. ద్వితీయోపదేశకాండం 32:39 అక్కడ రాయబడిన మాటలు, మృతునిందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే. దేవుడు బ్రతికిస్తాడు, బాగుంది, దేవుడు చంపుతాడు అని కూడా బైబిల్ చెప్పింది. మృతునిందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే. గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. చాలాసార్లు స్వస్థత కోసం మాట్లాడతాం గాని మొత్తడం కోసం మనం మాట్లాడుకోం. చాలాసార్లు దేవుడు దేవాలు బ్రతికారు అన్న మాట మాట్లాడతాం గాని దేవుడు మరణాన్ని అనుగ్రహించాడు అన్న విషయాన్ని, లేదా దేవుడు చంపాడు అన్న విషయాన్ని మనం మాట్లాడుకోం. ఎప్పుడైతే దేవుడు చంపాడు, దేవుడు ఉగ్రత చూపించాడని మాట్లాడతామో ఆటోమేటిక్ గా మన మైండ్ సెట్ ఎలా ఫీల్ అవుతుందంటే మనమేదో దేవుణ్ణి దూషించాము, మనమేదో దేవుణ్ణి దూషించాం అనుకుంటాం. దేవుని దూషించడం కాదు, అది ఆయన నేచర్, అది ఆయన నేచర్. ఆయన మొత్తుతాడు, ఆయన మొత్తుతాడు. నాకు 39 ఆ 2 ఇలాగా అనిపిస్తుంది, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే అన్న మాట దగ్గర స్వస్థపరుస్తాడు 2 కాలు చేయి తీసేస్తాడు అనే ఉంది అక్కడ. గాయపరచడం అంటే అర్థం అదే కదా, గాయపరచడం అంటే స్వస్థపరచమే కాదు, స్వస్థపరచమే కాలు చేయకూడదు తీస్తారట ఆయన. ఆ మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. 40 చాలా భయం పుట్టించే మాట, నేను తలతలలాడు నా ఖడ్గమునూది, నా చేత న్యాయాన్ని పట్టుకుని ఎడల నా శత్రువులకు ప్రతీకారం కలుగజేసేదను. మనం ఉదయకాలం చదివిన ఈ వాక్య పాఠం ఉంది కదా, 2 గ్రంథం 20 ఏంటి బాబు మరి ఎంత ఘోరమా అనిపిస్తుంది, శత్రువుడి మీద ఇస్రాయిల్ పగ తీర్చుకున్న సందర్భాన్ని చదివితే ఎంత ఘోరంగా ఉంది, ఎంత ఘోరంగా ఉంది. మనం చదివాం కదా, అందులో కొన్ని మాటలు చదువుదా. ఏంటి బైబిల్ అలా చెప్తుంది అనిపిస్తున్నా? మనమేమి బైబిల్ ఎరగని వాళ్ళం కాదు, కొత్త వాళ్ళం కాదు, కానీ ఎందుకో దేవుని ప్రేమ మీద ఓవర్ ఎంఫసైజ్ చేస్తున్నారు. ప్రేమ, కృప, జాలి, దయ నచ్చినట్టుగా ఆయన రౌద్రం, ఆయన కోపం, ఆయన ఉగ్రత, అది ఎందుకు వాటి మీద మనసు పెట్టడం? అలా మన మనసు పెడతలేదు కాబట్టి దేవుడు కోపం రాదు అనుకోవద్దు. దేవుడు కోపం రాదు అనుకోవద్దు. బైబిల్ ప్రేమ కంటే ఎక్కువగా దేవుడు కోపం కోసం మాట్లాడుతూ ఉంది. ఏమన్నారంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు కోపం కనిపించింది, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ప్రేమ కనిపించింది. తప్పు, ఆ స్టేట్మెంటే తప్పు. ఏమి కొత్త నిబంధనలో దేవుడు కోపం కనబడలేదా? కొత్త నిబంధనలో దేవుడు కోపం కోసం బైబిల్ రాయలేదా? చాలా సార్లు మనం బైబిల్ని బైబిల్గా కాకుండా సొంత బైబిల్ని ఏర్పాటు చేసుకున్నాం. అంతా సొంత వ్యాఖ్యానమే, మనకు నచ్చినట్టుగా మాట్లాడుకోవడమే. పునరుత్థానాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడ్డ మాట మనం 21 నుంచి చదివాం కదా. ప్రజలు స్తోత్రాలు చేశారట, చేయగానే ఇక దేవుడు యోధావారికి విజయాన్ని ఇచ్చాడు. ఏమైంది? 23, అమ్మోనీయుడు మోయాభీయులను శయీరు మన్య నివాసులను బొత్తుగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిది. వారు శయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలుపెట్టిది. యూదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గమ్మ దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారి శవములే నేల పడి ఉండేది, ఒకడునూ తప్పించుకొనలేదు. యెహోషపాతును అతని జనులను వారు వస్తువులను దోచుకుని దగ్గరికి రాగా ఆ శవముల యొద్ విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలు కనబడను. విస్తారమైన వధ ఒక్కరూ తప్పించుకోలేదు శత్రువులు. 27, ఇలాగను యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించే వారిని సంతోషపరిచను గనుక అని రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో యుద్ధాలు, పోరాటాలు, చంపుకోవడాలు అవన్నీ కనబడుతున్నప్పుడు ఏంది బాబు బైబిల్ ఎలా ఉంది అనిపిస్తుంది. బైబిల్లోకి అలా ఉండడం కాదు. బైబిల్ దేవుడు, ఆయన ఉగ్రత కనపరిచే దేవుడు అని మనం మర్చిపోకూడదు. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడండి, ఆ మాట నిజంగా భయమిస్తుంది. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము. ఆయన ఎంత కోపం కలిగిన దేవుడు, ఎంత కోపం కలిగిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము మనం 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు. ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గాన్ని పదును పెట్టును, తన విల్లు ఎక్కిపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధనాలను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. దేవుడు యుద్ధం చేయడానికి కత్తి పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? దేవుడు యుద్ధం చేయడానికి బాణం పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? ఏమైపోవాలి? ఆ మాటలే రాయబడ్డాయి అక్కడ. కాబట్టి పిల్లరా, ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఆయన కోపపడు దేవుడు. దాన్ని మనం బైబిల్లోంచి తీసేయడానికి ట్రై చేయొద్దు. బైబిల్లో ఆయన లక్షణం అలా కనిపించింది. సరే, దేవుడి ప్రేమను ఎంత ఆశ్చర్యకరంగా చూస్తామంటే, ఇస్రాయేల్ ప్రజలు పాత నిబంధన గ్రంథాల్లో దేవుడి ప్రేమ, దేవుడి ప్రేమ అనడం కంటే కూడా పాత నిబంధన గ్రంథాల్లో దేవుడి కోపం ఎట్లా కనిపించిందంటే, ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తు రాజు బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఇక వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ మొరలు దేవుడు ఆలకించాడు, వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాంని జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళు విడిపించడానికి మోషేను అహరోను పంపించాడు, తీసుకొచ్చాడు వాళ్ళని. తీసుకొచ్చేటప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే, ఐగుప్తులో ఉన్న వాళ్ళకు చుక్కలు చూపించాడు, ఇక కళ్ళంట రక్తం అంతే, లిటరల్ గా కళ్ళంట రక్తం. ఫరో యెహోవా ఎవడు అన్నాడు. హూ ఈజ్ యెహోవా, హూ ఈజ్ లార్డ్, ఎవరు ఎవరన్లా ఎవడు అన్నాడు. అరే నేనెవరో నీకు అర్థం కావాలి కదా, అర్థం చేయిస్తాను అన్నాడు. అబ్బా, ఐగుప్తు దేశం ఏన్షియంట్ సివిలైజ్డ్ నేషన్, మట్టి కట్టుకుపోయేటట్లుగా తుడిచి పెట్టుకుపోయేటట్టుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇక ఐగుప్తు గొప్పతనం మనం మాట్లాడుకోలేం, అంతకుముందే గొప్పలేమని చెప్పుకుంటే అది ముందు చెప్పుకోవాలి. ఇక దేవుడు వాళ్ళ మీదకి ఉగ్ర తీసుకొచ్చిన తర్వాత ఎంత సర్వనాశనం అయిపోయిందో ఆ దేశం, ఎంత సర్వనాశనం అయిపోయిందో, నీళ్లు రక్తంగా మారిపోయి, కప్పలు, మిడతలు, పేళ్లు, ఆకాశం నుంచి వడగండ్లు, చివరిగా ఆ జ్యేష్ఠ సంతతిని వధించడానికి సంహారక దూత రావటం, ప్రతి ఇంట్లో శవం లేచింది, ప్రతి ఇంట్లో శవం లేచింది, రాజకుమారుడు కూడా చనిపోయాడు. అసలుకి ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుంది, తన ప్రజల మీద చూపించలా, ఇస్రాయేల్ మీద చూపించలా, ఇస్రాయేల్ క్షేమంగా భద్రంగానే ఉన్నారు, తన శత్రువుల మీద, ఇస్రాయేల్ ప్రజలు సమ్మె పెడతా ఉన్న శత్రువుల మీద దేవుడు కోపం ఎంత కఠినంగా ఉందో ఐగుప్తు ఆ పది తెగుళ్ళ దగ్గర మనం చూస్తాం. సరే, బయట తీసుకొచ్చాడు, వీళ్ళని తీసుకెళ్తున్నాడు, దానికోసం రాయబడి అద్భుతమైన మాట, గద్ద రెక్కల మీద మోసుకొచ్చాడు అని రాయబడింది. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, వారిని దూత కావలు నడిపించాడు. చాలా బాగుంటాయి మాటలు, కానీ చివరికి ఎదురే వచ్చాడు కాలేబు, యెహోషువ. మిగతా వాళ్ళంతా ఏమయ్యారు, పాకేశాడు. ఎవరు, దేవుడే. ఎందుకు ఆయన కోపం గుర్తిచ్చారు, ఆయన ప్రేమను చూశారు, ఆయన ప్రేమను చూశారు, ఆయన సరిగ్గా అర్థం చేసుకోవాలా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవాలా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవాలా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవాలా. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 7వ వచనం, అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తు నుంచి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి తిరిగి హోరేబులో బంగారు ద్రోణం చేసుకుంది. అక్కడే బంగారు ద్రోణం చేసుకొని ఇదే యెహోవా అని పేరు పెట్టారు, ఇదే యెహోవా అని పేరు పెట్టారు. ఎద్దుకు ఎద్దుకు బుద్ధొచ్చేటట్లుగా చేశాడు ఆయన. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింప చేయనంత కోపం మీ మీద తెచ్చుకొనిను. నీ మీద చాలా కోపం వచ్చింది, దానికి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు, జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ అధ్యాయం
ఇరవై రెండవ వచనం చదివితే ఇరవై వచనం నుంచి, కాబట్టి మీ తర్వాత పుట్టు మీ సంతతి వారును దూరదేశం నుంచి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్లను యెహోవా వారి మీదకి తెప్పించిన సంఘటనలు చూచి వారు యెహోవా తన కోపోద్రేకం చేత నశింపు చేసిన సుదుమ గోమొర్ర అద్మ సెబోయిము వలె ఆ సమస్త దేశమును గంధకముల చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయో మొలవక ఉండటం చూచి యెహోవా దేని చేత ఈ దేశమును ఇట్లు చేశానో ఆ ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకుందరు. అందుకు వారు వారి పితృల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తర్వాత ఆయన తమతో చేసిన నిబంధన వారు నిరాకరించిరి, తామెరగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించేది గనుక ఈ గ్రంథంలో రాయబడ్డ శాపములన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీదకి యెహోవా కోపము రగులుకొనెను. యెహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశములో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలు చేశాను. అది ఆయన ఐగుప్తులోకి వెళ్లి చూస్తే అబ్బా భరించలేం, తట్టుకోలేం, ఎంత కోపమా అనిపించింది. ఐగుప్తులోని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్పాడు, గ్రంథాన్ని ఇచ్చాడు, వీళ్ళకి తలకెక్కల పాతేశాడు. ఇస్రాయేల్ని చంపిన విధానం చూస్తే భయం పడుతుంది. అసుదమ గుమ్మర పట్టణాలు వ్యభిచారాత్మతోటి ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఆకాశం అగ్నిగంధకాలు కురిపించి తగలబెట్టేశాడు ఆ పట్టణాన్ని. పరిశుద్ధుడు పాపాన్ని చూడలేడు, పరిశుద్ధుడు పాపాన్ని శిక్షించకుండా ఉండలేడు. పాపానికి శిక్ష జరగకపోతే విచ్చలు పెడతామని చెప్పి పెరిగిపోద్దు కాబట్టి ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షిస్తాడు. నోవాహు జలప్రళయకాలం గాని, సుదమ గుమర పట్టణాల భస్మీపట్లం గాని, ఐగుప్తు దేశం మీద కానీ తీసుకొచ్చిన తెగుళ్ళు గాని, అరణ్య ప్రయాణంలో ఉన్న ఇస్రాయేల్ని దేవుడు సంహరించిన రీతి గాని నిజంగా భయం పుట్టిస్తుంది. ఎంత కోపమ, ఎంత ఉగ్రత అనిపిస్తుంది. అవును, ఆయన నేచర్ అది. అర్థం చేసుకుందాం. సరే, పాత నిబంధన గ్రంథంలో అలాగనిపించాడు వీళ్ళని ఆ ప్రాంతానికి. తర్వాత శేషాన్ని పాలు తేలి ప్రవహించి దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళకి అద్భుతమైన మాటలున్నాయి. మీరు కట్టని పురాల్లో వాసం చేస్తారు. మనం ఆ మాట బాగా అర్థం కావాలి. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, హై రేంజ్ టవర్స్, ఎలక్ట్రిసిటీ, సోలార్ సిస్టము, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అట్లాగే అన్నాడు, ఒక పట్టణాన్ని కట్టుకోవడం చాలా కష్టమైతే అదే మీరు పట్టణాన్ని కట్టుకోవాల్సిన అవసరంలా, ఆల్రెడీ కట్టబడ్డ పట్టణాల్లో తీసుకొస్తాను అన్నాడు. కట్టని పురాలు, తవ్వని బావులు, నాటని తోటలు అంతా రెడీ టు ఆక్యుపై. నువ్వేం చేయాల్సిన పనులా, అంతా రెడీగా ఉంటది. అట్లాంటి ప్లేస్లో తీసుకొస్తాను అన్నాడు అని ఈ ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో సరే తీసుకొచ్చాను కదా, నువ్వు సరిగ్గా మాటం లేదనుకో, పెళ్ళగిస్తాను, పరదేశం చేస్తాను, దేశ దిమ్మని చేస్తాను, ఉండనేవను, అసురు రాజుని తీసుకొస్తాను, బబులోను రాజుని తీసుకొస్తాను, వాళ్ళు వచ్చి మీ పిల్లల్ని చెరలోకి తీసుకెళ్లిపోతారు, నపుంసుకులుగా చేస్తారు, దిక్కు దివాన ఉండదు, కాబట్టి మీరు నాకు భయపడుతూ నా మాటలు విని శ్రద్ధగా ఉండాలి అన్నాడు. ఆయన అలాగా చెప్తాడు, చేస్తాడా ఏంది అన్నట్టుగా ఉన్నారు. అలాగే అంటాడు కాని అదే ఆయన మనసు వెన్న, ఆయన మనసు వెన్న, ఎంత మనుషుడు ఎలాగున్నా పర్ల చల్తా అన్నట్టుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఆయన మాట నెరవేర్చుకున్నాడు, చెప్పింది చెప్పినట్టుగా తీసుకొచ్చాడు, చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. మొత్తం పట్టణం లేదు, దేవాలయం లేదు, ప్రేమ లేదు, కనికరం లేదు, మొత్తం ఉగ్రత కుమరించాడు. రెండవ రాజుల గ్రంథం 22:13 రెండవ రాజుల గ్రంథం 22:13 చదివితే, యోషియా 8 సంవత్సరాల కుర్రోడు అధికారంలోకి వచ్చాడు. భయంకరంగా ఉన్నారు ఈ ప్రజలు విగ్రహారాధనలు. మేబీ మనం ఏం తక్కువ కాదు, మన విగ్రహాలు కూడా సెల్ ఫోను, డబ్బు, ఉద్యోగం, భర్త, పిల్లలు, మనకు చాలా విగ్రహాలు ఉన్నాయి, మనకు చాలా విగ్రహాలు ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని ఆయన అన్నాడు. ఆహా, మనకు మాత్రం ప్రతి ప్రత్యక్ష దైవం, మాతృదేవో భవ, పితృదేవో భవ, అందరు దేవుళ్ళే, అందరు దేవుళ్ళు బా. వర్క్ ఈజ్ వర్షిప్ అబ్బా, ఎంత బాగుంటుంది ఈ మాట, వర్క్ ఈజ్ వర్షిప్. ఎలా పని చేయాలంటే ఆరాధన లాగా. భోజనం పెడుతుంది ఉద్యోగమేగా, అడేం చేయాలి, మొక్కు మొక్కు. మనమేం తక్కువ తినలా, మనమేం తక్కువ తినలా. 22:13 మీరు పోయి దొరికిన ఈ గ్రంథ మాటలన్నింటినీ నా విషయంలోను, జనుల విషయంలోను, యూదా వారందరి విషయంలోను యెహోవా విచారణ చేయడి. ఈ మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, ఈ మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, కొంచెం ఈ మాటలు ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకొని రండి అన్నాడు రాజ్యాన్ని యోషియా. యెహోవా విచారణ చేయడి, మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారం చేయక ఈ గ్రంథ మాటలను వినని వారయ్యిరి గనుక యెహోవా కోపాగ్ని మన మీదకి ఎంత అధికముగా మండుచున్నది, ఎంత అధికముగా మండుచున్నది. 16, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి, దాని కాపురస్తుల మీదకి రప్పించును. చెప్పిన మాటలో ఒక్కడు కూడా పక్కన పెట్టను, అట్లాగే చేస్తారు ఈ జనులు. నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచ్చు, తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించున్నారు గనక నా కోపం వారిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది, ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. 19, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను ఆలకించి. ఆ మాటలు విన్నావు, భయపడ్డా కాబట్టి నువ్వు బతకుండగా జరగదు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ నెరవేర్పులోకి తీసుకొస్తాను యోషియా అన్నాడు. ఆయన ఈ మాటలను నెరవేర్పులోకి తీసుకొస్తానన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఆయన శత్రువుల పట్ల చూపించిన కోపం, స్వజనులు ఇస్రాయేల్ అవిధేయత మీద చూపించిన కోపాన్ని చదివితా ఉంటే వణుకు పుడుతుంది. ఏంటినా ఎంత భయంకరంగా ఉన్నాడు అనిపిస్తాడు. ఆయన నేచర్ అది, దాన్ని మనం ఎట్లాగా కాదు అంటాం. అసలుకి ఈరోజు క్రిస్టియన్ పాట చూడండి, ఓహో దేవుడితో ప్రేమలో పడ్డామని రాస్తున్నారు. దేవుడితో ప్రేమలో పడ్డాం, ఆయన ప్రేమ అంతకాదు, ఎత్తేసింది, నన్ను ముంచేసింది, దేవుడి ప్రేమలో తలమునకలు అయిపోయారు. అన్ని లవ్ సాంగ్స్ లవ్ స్టోరీ సాంగ్సే, ప్రేమే కాదు ఆయన కోపం కూడా చాలా ఉంది, ప్రేమే కాదు ఆయన కోపం కూడా చాలా ఉంది. ఆయన కోపం అర్థమైతే మనం నిజంగా మన జీవితాలు చాలా బాగుంటాయి, మన ఆత్మీయ జీవితాలు చాలా బాగుంటాయి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అలా కనబడ్డాడండి, కొత్త నిబంధన గ్రంథంలో అబ్బే ఆయనకు అస్సలు కోపం రాదు, ఎంత ప్రేమమయుడు ఆయన మనం చెప్పొచ్చు గాక. కొంచెం కొత్త నిబంధన గ్రంథం చదువుదాం. కొత్త నిబంధన గ్రంథంలో అద్భుతమైన మాట ఏంటంటే, యోహాను సువార్త 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అదే అధ్యాయంలో ఎన్ని మాటలు ఉన్నాయి చదువుదాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఆ ప్రేమ కావ్యం, దాన్ని ఏమంటారంటే అసలుకి ఆ వాక్యం బైబిల్ అంతటిది కీ వెర్స్ అంటారు. ఆ వాక్యం కీ వెర్స్ ఏంది? ఆ వాక్యంలో ప్రేమే కాదు, యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు కదా. యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడు? సిలువ కేసు పుట్టించాడు. యెషయా గ్రంథంలో భక్తుడు ఏమన్నాడు? దేవుడు అతను మొత్తాడు, మన అతిక్రమాన్ని ముతూ అతను గాయపరిచాడు, మన దోషాలన్నీ అతడు భరించాడు. దేవుని ఉగ్రత ఏంటో యేసుక్రీస్తు ప్రభువుని సిలువ మీద చంపని విధానం చదివితే అంటే ఇంత ఘోరమా? అవును, దేవుని ఉగ్రత మన మీద పడాలి. ఆయన కుమారుడి మీద వేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ద లవ్ ఆఫ్ గాడ్, దేవుడు ఎంతో ప్రేమించాడు. బాగుంటది ఆ మాట చదివితే, ఆ మాట చదివితే బాగుంటది. అదే అధ్యాయం చివరి మాట చదువుతామా? అదే అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం నుంచి వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. 3:16 తాగిపోతే ఎట్లా? 3:36 రావాలి. దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం, దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకుందాం, బైబిల్ని యథాతథంగా తీసుకుందాం. ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది వాక్యాన్ని వాక్యంగా తీసుకుందాం. ఒకవేళ తండ్రికి కోపం ఉంటే ఉండొచ్చు, కానండి యేసుక్రీస్తు ప్రభువు చాలా ప్రేమామయుడు అని కూడా మనం మాట్లాడతాం. అది తప్పే, ఏమి యేసుక్రీస్తు ప్రభు కోపం రాదా? బైబిల్లో దేవాలయానికి వెళ్ళినప్పుడు కొరడాలు చేసి వాళ్ళు కొట్టి ఆ రూకలన్నీ చల్లేసిన సన్నివేశంలో అంతేం కనబడదు, ఓహో కోపం వచ్చిందా అన్నట్టుగా ఉంటారు. కానీ ప్రకటన గ్రంథంలో రాస్తాడు యేసుక్రీస్తు ప్రభు కోపం ఎట్లా ఉంటుందో, అబ్బా భయం వేస్తుంది. ఏంటి ఎంత ఘోరంగా ఉన్నాడు అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువే, నేను తండ్రి కోసమే మాట్లాడడంలా, ఏసే కోసమే మాట్లాడుతున్నాను, ఏసే కోసమే మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, మనం 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 15 నుంచి 17 వచనం కలిసి ఉన్న చదవాలి. 15 నుంచి 17 వచనం కలిసి చదవాలి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోను బండల సందుల్లోను దాకుని దాకుంటారట. సింహాసనాసీనుడైన వాని యొక్క రెండమాట, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతాలతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. గొర్రె పిల్ల ఉగ్రతను తట్టుకోలేక పర్వతాలను మా మీద పడండి, మీరు మా మీద పడ్డమేరే. ఆయన మా మీద పడితే మా వల్ల కాదు, మేము తట్టుకోలేము, మీరే మా మీద పడండి అని చెప్పి పర్వతాలతోనూ గుట్టలతోనూ మొరపెట్టుకుంటున్నారట. గొర్రె పిల్ల ఉగ్రత ఎంత భయంకరంగా కనబడతా ఉన్నాడు ఆయన. రెండవ రాకడ కోసం రాయబడిన మాటలు చదివితే, రెండవ రాకడ కోసం రాయబడిన మాటలు చదివితే ఎంత భయంకరంగా ఉంటాయో. ఇవేమి బైబిల్లో లేని మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే, బైబిల్లో ఉన్న మాటలే, బైబిల్లో ఉన్న మాటలే. నేనే కొత్త బైబిలే మాట్లాడడం అలా, మన దగ్గర ఉన్న పాత బైబిలే, ఆ నల్లట పుస్తకమే, అందులో ఉన్న విషయాలే. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం చదివితే ఆ దోతలు బోర్లు వదలమైందో, ఆ బోర్లు వదులుతున్నప్పుడు ఇవన్నీ కనబడమైందో, ఇక ఎంత భయంకరంగా కనబడుతున్నాయో. 16వ అధ్యాయంలో దూతలు బోర్లు ఇస్తా ఉంటే అన్ని అన్ని ఎంత భయంకరంగా మారిపోతున్నాయో రాశాడు 16వ అధ్యాయం మొదలు వచ్చిన. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. దేవదూతలు దేవుని కోపాన్ని కుమరిస్తున్నారు. అంతటా మొదటి దూత వెలుపులకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర ముఖం యొక్క ముద్ర గల వారికి వారి ప్రతిమకు నమస్కారం చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రం పీనుగు రక్తం వంటి దాయను, అందువల్ల సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. ఒక్కొక్క దూత పాత్ర కుమ్మరిస్తా ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో అవన్నీ రాస్తా ఉన్నాడు. చివరికి వచ్చి 7వ దూత విషయాలు చదువుదాం. 7వ దూత ఆ పాత్రను 17వ వచనం 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనంలో వచ్చాను. అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు పుట్టెను. పెద్ద భూకంపం కలిగను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్నం 3 భాగములయ్యను. అన్ని జనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులను కీయవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి దీపం పారిపోయాను, పర్వతములు కనబడకపోయాను. 5 మనుగులు బరువు గల పెద్ద వడగండ్ల ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. అదండి, దేవుడు పాత నిబంధనలో కోపంతో ఉన్నాడు, కొత్త నిబంధనలో అసలు కోపమే రాదు అని మనం మాట్లాడుకోవడానికి వీలు లేకుండా ఎంత భయంకరమైన ఉగ్రతను మనం చూస్తున్నాం. గ్రంథంలో రాయబడ్డ మాట ఎంత భయంకరమైన ఉగ్రత. కాబట్టి ప్రిల్లారా, గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను తాళలేక తట్టుకోలేక పర్వతాల దగ్గరికి వెళ్ళి పడండి మా మీద పడండి, మమ్మల్ని చంపండి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. చావు రాదు, ఎక్కడికి పారిపోయేది లేదు. ఎందుకు అట్లా అంటే బికాస్ గాడ్ ఈజ్ ట్రూత్ అనే అంటాము. దేవుడు పరిశుద్ధుడు. గాడ్ ఈజ్ హోలీ. ఆయన పాపాన్ని సహించలేడు. అది ఆయన పిల్లల్లో అసలు ఎవరి పత్రిక 12వ అధ్యాయం రాస్తాడు, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు, దండిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఎందుకంటే హీజ్ పర్ఫెక్ట్. అలాగే ఉండాలి దేవుని పిల్లలు. ఆయన పరిశుద్ధులు, మనం పరిశుద్ధులుగానే ఉండాలి. తెసలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదివితే, కొన్ని మాటలు మనకు అర్థం కావాలి. తెసలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 15 16 కలిసి ఉన్నాయి. ఆ యూదుడు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తను చంపి మమ్మల్ని హింసించి అన్య జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులకు అందరికీ విరోధమై ఉన్నారు అండలం చేద్దాం. దేవుని ఉగ్రత తుదమ్మట్ట వారి మీదకు వచ్చాను. దేశ బిమ్మర్లు అయిపోయారు. 1947 వరకు దేశమే లేదు. హిట్లర్ చంపాడు, ఓసపోత కోశాడు వారిని. ఎందుకట్లాగా? దేవుడి కోపం వాళ్ళ మీదకి వచ్చింది. చరిత్ర అదే చెప్తా ఉంది, ప్రవచనాలు అవే చెప్తా ఉన్నాయి. 2వ తెసలోనిక పత్రిక మొదటి అధ్యాయము 6-8 వచనాలు. ప్రభువైన యేసు
తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ అన్నాడు. తర్వాత 9-10 వచనాలు ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. నిత్య నాశనం అగ్ని ఆరదు, పురుగు చావదు. మమ్మల్ని చంపండి అని ఎంత గీకారాలు పెట్టినా చావు రాదు. అది కొత్త నిబంధనలో ఉగ్రత కొరకు రాయబడుతున్న మాటలు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని సహించలేడు, పాపాన్ని ఓర్చుకోలేడు, చూడలేడు. పాపాన్ని చూసి చూడనట్టుగా ఉండే దేవుడు కాడు, ఉండేటట్టుగా ఉండే దేవుడు కాడు. కాబట్టి పాత నిబంధనలో దేవుని ఉగ్రత కనబడుతూ ఉంది, కొత్త నిబంధనలో దేవుని ఉగ్రత కనబడుతూ ఉంది. దానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధత, ఆయన పాపాన్ని సహించలేడు, పాపాన్ని చూడలేడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. దేవుడు నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. ఎలా ఉన్నా పర్లేదు అనొద్దు. చాలాసార్లు ప్రార్థన చేయమని అడుగుతున్నప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారో వాళ్ళేమో ప్రార్థన చేసుకోరా, వాళ్ళేమో పశ్చాత్తాపడరా, వాళ్ళేమో దేవుడి దగ్గరికి రారా. మనం వాళ్ళ కోసం దేవుడి దగ్గరికి వచ్చి దేవా స్వస్థపరచు, దేవా మేలు చెయ్యి, దేవా దీవించి అని అడగాల. అంత అమాయకత్వం, ఇగ్నోరెన్స్ మంది. చేయాల్సిందేనంటే బాబు ఆయనకు చాలా కోపంగా ఉంది, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు ఒప్పుకో, నువ్వు కమిట్ చేసుకో, నువ్వు తీర్మానం చేసుకో అని మనుషులకు చెప్పాలా, లేకపోతే దేవుడి దగ్గరికి వచ్చి బాబు వాడు అట్లాగే తిరుగుతాడు. మగోడు ఎన్ని పిల్లల్ని చేసుకుంటాడు, వయసు ఉంది, ఎలాగైనా తిరుగుతాడు. మరి నువ్వేం చేయాలి? అసలు పట్టించుకోకూడదు. కాబట్టి ఇబ్బంది పెట్టద్దు, వదిలే. ఆయన ఎట్లా అంటావు ఆయన దగ్గరికి వచ్చి? మనుషుల్నా మనం మార్చాల్సింది దేవుణ్ణా, మనుషుల్నా దేవుణ్ణా. ఆయన నీతిని ప్రేమించేవాడు మాత్రమే కాదు, దుర్నీతిని ద్వేషించేవాడు, అసహించుకునేవాడు. దాన్ని మనం మర్చిపోతే ఎట్లా? కాబట్టి దయచేసి మనం మనుషులకు సువార్త చెప్పడానికి ఉన్నాం, మన మనుషుల్ని ఒప్పింప చేయడానికి ఉన్నాం, మన మనుషులు పక్షంగా విజ్ఞాపన చేసి కొంచెం మీ టైం ఇవ్వండి, నేను ఇలా ఏదైనా చేస్తాను, నాకు సహాయం చేయండి, నేను ఏదైనా చెప్తాను అని ఏమైనా టైం తీసుకొని వర్కౌట్ చేస్తే చేయొచ్చు కాక. అంతేగాని వాళ్ళు మారండి, వాళ్ళు అలాగే ఉంటారండి, మీరు కొట్టకూడదండి, మీరు కోపడకూడదండి, మీరు దేవుడు అండి, మీరు చాలా ప్రేమకులండి, మీరు మంచోళ్ళు అండి. అవేమి కుదరవు, అవేం కుదరవు. ఆయన నేచర్ అంతే అది. దుర్నీతిని ద్వేషించేవాడు చూస్తూ ఊరుకునేవాడు ఎంత మాత్రము కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. 780 పాత నిబంధన గ్రంథం జకరియా గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం చదివితే, తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయ నిష్టపడకూడదు, ఇవన్నీ నాకు అసహ్యములు. నాకు అసహ్యం అవినీతి, నాకు అసహ్యం మోసం, నాకు అసహ్యం. ఆ మాటలే మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ పాపాన్ని చూడలేని పరిశుద్ధుడు, సహించలేని పరిశుద్ధుడు. పబ్లిక్ లైఫ్ లో మనుషులందరికీ తెలిస్తే ఏమంటారు? చీ అంటారు. దేవుడికి తెలిస్తే ఆయనేమండవు, ఆయన తండ్రి క్షమించేస్తాడు. అబ్బా సరిగ్గా నీకు అర్థం కాక మనుషులే చెయ్యి అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయనేమంటాడు, పాతేస్తాడు పాతేస్తాడు, అంత కోపం ఆయనకి, మొత్తుతాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మొత్తిన సందర్భాలు చదివితే భయం వేస్తుంది, ఏంటయ్యా బాబు అనిపిస్తాడు. కలవర సిలువలో యేసుక్రీస్తు ప్రభువుని చూసినాడు, మనకి ఏం అర్థం అవ్వాలంటే ఆ కోపం నా మీద మండింది, అసలు నేను నన్ను అక్కడ అక్కడ పెట్టాలి, నన్ను సిలువేయాలి, నన్ను ఉరేయాలి, నన్ను కండకండ నరకాలి, అంత కోపం దేవునికి. అయినా ఒక ఛాన్స్ ఇచ్చి యేసుక్రీస్తు ప్రభు మీద ఆ ఉగ్రత పాత్రను యేసుక్రీస్తు ప్రభు తాగేటట్లుగా చేశాడు. యేసయ్య మీరు మాకు సహాయం చేశారు అయ్యాను, నాకు ఒక అవకాశం ఇచ్చావు అని మనం ఆ యేసుక్రీస్తు ప్రభు చావును చూసి వణుకుపోవాలి, వణుకుపోవాలి. అది దైవోగ్రత ఆయన మీద పడింది, ఆయన మీద పడింది, దేవుని ఉగ్రత ఆయన మీద పడింది. ఆ ఉగ్రతను మనం చూసినప్పుడు ఎంత భయం వేస్తుందో, నేను కదా ఈ శిక్ష అనుభవించాలి, నేను కదా ఈ శిక్షలోకి వెళ్ళాలి. రోమీలకు రాసిన పత్రిక 3:25 రోమీలకు రాసిన పత్రిక 3:25 పూర్వము చేయబడ్డ పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరిచి నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారు నీతిమంతుడిగా తీర్చువాడిని ఉండుటకు ఆయన్ని అలాగూ చేశాను. ఆయన మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఆయన ఛాన్స్ ఒకటిచ్చాడు. అలాగని చెప్పి ఛాన్స్ ఇచ్చాను కాబట్టి ఇక ఏమీ లేదు అన్నాడా? ఏమీ లేకపోవడం కాదు, ఉగ్రత పాత్ర ఆయన యేసుక్రీస్తు ప్రభు అంగీకరించాల్సి వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 5:5 9 కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. మనం రక్షింపబడ్డం బాగానే ఉంది, మరి రక్తం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు రక్తం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు రక్తం లేకుండా దేవుడు మనం రక్షించలేడా? కుదరదు. ఎవరోపలో మన పక్షంగా ఆయనన్నా చనిపోతే మనం నమ్మాలి, లేకపోతే మనమే చనిపోవాలి, మన పాపాల శిక్ష అనుభవించి తీరాల్సింది. కాబట్టి ప్రియులారా, దేవుని కోపం కొత్త నిబంధనలో కనిపిస్తుంది, దేవుని కోపం కలువరి సిలువలో కనబడతా ఉంది. అయితే ఆదరణ కలిగించి ఇంకొక గొప్ప మాట ఏంటంటే విశ్వాసుల మీద విశ్వాసులు దేవుని కోపాన్ని దేవుని ఉగ్రతను తప్పించుకుంటున్నారు. విశ్వాసుల మీదకి ఈ ఉగ్రత రాదు, ఈ ఉగ్రత రాదు. దేవుని నమ్ముకున్నాం, మనం బుద్ధి మార్చుకున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం, నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం, ఆయనంటే భక్తి ఉంది, ఆయనంటే భయం ఉంది. కాబట్టి దేవుని బిడ్డల విషయంలో దేవుడు ఆయన కోపం ఊరకనే దేవుని ప్రజల మీద కుమ్మరించేవాడు కాక అవకాశం ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు, అవకాశం ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. దశలోనిక మొదటి పత్రిక 5:9 దశలోనిక మొదటి పత్రిక 5:9 మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. మనం రక్షణ పొందే పిల్లలుగానే ఉన్నాం కాని దేవుని పిల్లల మీద దేవుని ఉగ్రత మండదు, దేవుడి పిల్లల దేవుడి ఉగ్రతను తప్పించుకున్నారు, ఆ ఉగ్రత మన మీదకి రాదు. తెసలోనికి మొదటి పత్రిక 9:10 తెసలోనికి మొదటి పత్రిక 9:10 చదివితే మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగను అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు, మరి మీరు విగ్రహాన్ని విడిచిపెట్టి జీవము గలవాడిని సత్యవంతునకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల నుంచి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు మరణం నుంచి ఉగ్రత రాబో ఉగ్రత నుంచి దేవుని పిల్లలు తప్పించబడుతున్నారు. దేవుని పిల్లల మీద దేవుని ఉగ్రత రాదు. ఇది మనకి చాలా ఆదరణ కలిగించే మాట. అయితే బైబిల్ గ్రంథంలో అర్థం చేసుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే, దేవుడు ఎంత కోపం ఉన్నా సరే దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. తన కోపాన్ని వెంటనే చూపించడానికి బదులు ఆయన ఊర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు, మారమని పిలుస్తున్నాడు, మారడానికి అవకాశాలు ఇస్తున్నాడు, మారడానికి అవకాశాలు ఇస్తున్నాడు. మారడానికి ఆయన ఇస్తున్న అవకాశాలని మనం చులకనగా, అలుసుగా, అచేతగానితనంగా తీసుకుంటే మనం చాలా నష్టపోతాము. 103:8-9 103:8-9 చదివితే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దేవుడు స్లో టు యాంగర్, తొందరగా కోపగించుకునేవాడు కాదు. చాలా ఓర్చుకుంటాడు, చాలా సహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ వస్తే మొత్తం ఆకాశాలు తగలబడిపోతాయి, నేల అంతా తగలబడిపోతుంది, సృష్టి అంతా తగలబడిపోతుంది అని బైబిల్ చెప్తా ఉన్నా, మరి ఎందుకు రాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? రీజన్ ఉంది. 2 పేతురు పత్రిక 3:9 చదివితే, కొందరు ఆలస్యమని ఎంచుకొని చున్నట్లుగా ప్రభు తన వాగ్దానాల గురించి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడునూ నశింపవన్న నిశ్చయింపక అందరూ మారుమనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు, రాలేక కాదు, అవకాశం ఇస్తున్నాడు. 10 అయితే ప్రభువు దినం దొంగ వచ్చినట్లుగా వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో దశించిపోతే, పంచభూతములు నిక్కటమైన వేంటముతో లయమైపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి, సృష్టి అంతా తగలబడిపోతుంది. ఆయన మరెందుకు రాకుండా ఆలస్యం చేస్తున్నాడు? మనం ఏమైనా నిద్ర మేలుకొని మన కుటుంబాన్ని రక్షించుకుంటాం, మన డిపార్ట్మెంట్ రక్షించుకుంటాం, మన ప్రాంతాన్ని రక్షించుకుంటాం, మనం మండితో అనేక మందిని మండిస్తామని మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయనని మర్చిపోలేదు, ఆయనకి ఏం మెమరీ లాస్ ఏం లేదు, ఆయన అన్ని జ్ఞాపకాల్లో ఉన్నాడు, కానీ అవకాశం ఇస్తున్నాడు. ఆయన ప్రేమ కొంత అవకాశం లోకానికి ఇస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం గాడ్స్ నేచర్ దగ్గర ఆయన ఉగ్రతను కనపరిచే దేవుడిగా బైబిల్ గ్రంథంలో చూడగలుగుతా ఉన్నాం. పాత నిబంధనలో శత్రువుల మీద ఆయన తీర్పులు తీర్చినప్పుడు, స్వజనుల మీద ఇస్రాయల్ మీద తీర్పు తీర్చినప్పుడు దాన్ని చాలా స్పష్టంగా చూడగలము. కొత్త నిబంధనలో కూడా దేవుని ఉగ్రత ఉంది. 2వ రాకడలో ఆయన ఉగ్రతను మనం చూడబోతున్నాం. ఆయన మంచితనం, ఆయన ప్రేమ కదా, ఆయన ఉగ్రత, ఆయన న్యాయమైన వాడిగాని మనం చూడబోతా ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథంలో భవిష్యత్తులో 1000 ఏళ్ల పాలనలో దేవుని గుర్రెపిల్ల యొక్క ఉగ్రతను తాళలేని పరిస్థితుల కొరకు బైబిల్ మాట్లాడుతుంది. కారణం, దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. పరిశుద్ధులుగా లేకపోతే తోకలో కట్ చేస్తానన్నాడు, కొమ్ములు విరిచేస్తానన్నాడు. తోకలు కట్ చేసి కొమ్ములు విరిచేస్తే పర్లా, అంతకంటే కఠినమైన మాటలే మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకుందాం. అయితే దేవుడు మహాకృప, విశ్వాసులు దేవుడి ఉగ్రతను తప్పించుకున్నారు, ఉగ్రతలోంచి జీవంలోకి దాటిపోయారు, మరణం నుంచి దేవుల్లోకి దాటిపోయారు. దేవుడి పిల్లలు మీద ఉగ్రత రాదు. అవిశ్వాసులు వాళ్ళ ఉగ్రతకు రాకుండా ఉండడానికి వారి విషయంలో ప్రార్థన చేయటం సంఘం యొక్క బాధ్యత. ఆయన ఎంత కోపమయ్యాడు అయినప్పటికీ సహిస్తా ఉన్నాడు, ఓర్చుకుంటున్నాడు, దీర్ఘశాంత కనపరుస్తున్నాడు. దాన్ని ఆధారం చేసుకుని ఆయన స్తుతించాలి, లోబడాలి, దిద్దుబాటు చేసుకోవాలి తప్ప మన మరలా పాత జీవితాన్ని జీవించటం, పశ్చాత్తాప మారుమనసు కనపరచకుండా ఉండటం ఎంత మాత్రం ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ప్రభు ఈ వాక్య తలంపులు మనందరి వినికిడిలో ఫలింపు చేయను గాక. ఆమేన్.